சதாசிவசமாரம்பாம் சங்கராச்சாரியமத்யமாம் அஸ்மதாச்சாரியபர்யந்தாம் வந்தே குரு பரம்பராம். ஓம். 18வது அத்தியாயம் 25வது ஸ்லோகம். அனுபந்தம் க்ஷயம் ஹிம்சாம் அனவேக்ஷச பௌருஷம் மோஹாதாரப்யதே கர்மாம் யத்தத் தாமசமுச்சதே.
మూడు రకాలైనటువంటి కర్మలను గురించి చెప్తున్నారు. ప్రతి వ్యక్తి కర్మ చేస్తాడు. కర్మ అంటే ఇక్కడ మనం నిర్వర్తించే విధులు కర్మ అని అర్థం. తెలుగులో కర్మ అంటే మరొక అర్థం కూడా ఉంది. 13వ రోజు చేసే కర్మ అని కూడా పెద్ద కర్మ అని అంటుంటారు. అలా విని 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 మనకు చెవుల్లో కర్మ అనగానే అది జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ భగవద్గీతలో కర్మ అంటే మనం చేసేటటువంటి విధులు, నిర్వర్తించేటటువంటి మన స్వధర్మం. దాన్నే కర్మ అంటున్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ. జ్ఞానం ఉంటుంది మనకు. కర్మ చేసే ముందు జ్ఞానం అంటాం. ఈ పని చేస్తున్నాను నేను, ఈ పని ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలా చెయ్యాలి అనే జ్ఞానంతోనే కదా చేస్తాను. అందుకని మూడు రకాలైనటువంటి జ్ఞానం గురించి చూసాం క్రిందటి శ్లోకాల్లో. సాత్విక జ్ఞానమని, రాజస జ్ఞానమని, తామస జ్ఞానమని. ఏం తెలుసుకున్నాం? ఆ మూడు విధాలైనటువంటి జ్ఞానాలంటే ఏమిటి అంటే, ఒక వ్యక్తిలో మూడు జ్ఞానాలు ఉండవు. ఉండేది ఒక జ్ఞానమే. అది సాత్వికంగా ఉంటుందా, రాజసికంగా ఉంటుందా, తామసికంగా ఉంటుందా? సాత్వికంగా ఉంటే జ్ఞానం, ఆ అతడు అన్నిటియందు ఆత్మనే చూస్తాడు. ఈ కనపడేటువంటి శరీరం రూపాలన్నీ కూడా సత్యం కాదు. పరమాత్ముడు ఒక్కడే అన్ని శరీరాల్లో. అందుకని ఆ జ్ఞానంతో కర్మ చేస్తాడు, సాత్విక జ్ఞానంతో కర్మ చేస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడు. శరీరాలు వేరైనప్పటికీ కూడా ఆత్మ ఒక్కటే అనేటటువంటి జ్ఞానం. రాజసిక జ్ఞానం ఉన్న వ్యక్తి ఎటువంటి జ్ఞానం అది? ఎన్ని జీవరాశులు ఉన్నాయో, ఎంతమంది ఉన్నారో, అందరికీ ఒక్కొక్క ఆత్మ అన్నారు. అన్నీ ఒకే ఆత్మతో ఉన్నాయి. సూత్రే మణిగణ ఇవ అనే జ్ఞానం ఉండదు అతనికి. ఆ వ్యక్తి వేరు, ఈ వ్యక్తి వేరు. ఆ వ్యక్తిలో, ఈ వ్యక్తిలో ఉన్నది ఒక్కటి మాత్రం సత్యం, ఒకటే, అది ఆత్మ అనేటువంటి జ్ఞానం ఉండదు రాజస జ్ఞానం ఉన్నవాడికి. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రపంచం అంతా కూడా ఏ జ్ఞానంలో ఉంది? ఇప్పుడు రాజస జ్ఞానంలో ఉంది. ప్రతి మనిషి వేరువేరుగా చూస్తాడు. ఇంకా తామస జ్ఞానం అంటే ఏమిటి? అసలు ఆత్మే లేదు లోపల, ఉన్నది శరీరమే. ఆత్మ చైతన్యం అనేది లేదు, ఈ శరీరమే తాను అనుకుంటాడు. ఈ జడమైనటువంటి, మలభాండమైనటువంటి, ఎముకల గూడైనటువంటి, అస్థిపంజరానికి తొడిగినటువంటి తొడుగని తెలియదు అతనికి. ఈ చర్మం లేకపోతే చూడాలి మన రూపం. భగవంతుడు ఏదో చర్మాన్ని ఇచ్చి కప్పిపెట్టాడు అన్ని లోపల. ఈ చర్మాన్ని తీసి ఒక్కసారి ఊహించండి శరీరాన్ని. ఏమిటి శరీరం? అదే, ఆ శరీరమే సత్యం అనుకుంటాడు తామసక జ్ఞానం ఉన్నవాడు. అంటే ఎంత వ్యత్యాసం ఉందో చూసారా? ఈ తామసిక జ్ఞానం ఉంటే ఆ వ్యక్తికి సుఖ శాంతి సంతోషాలు ఉండవు, మోక్షాన్ని పొందలేడు. రాజస జ్ఞానం ఉన్నా కూడా మోక్షాన్ని పొందలేడు. సాత్విక జ్ఞానం ఉంటేనే, అంటే ఏమిటి, ఆత్మ ఉన్నది, అంతటా వ్యాపించి ఉన్నది, అందరి శరీరాల్లో ఒకటే ఉన్నది, ఆ పరమాత్ముడు ఒక్కడే, ఆ పరమాత్ముడే అంతటా వ్యాపించి ఉన్నాడు, సూత్రధారంలాగా అందరి యందు సూత్రధారి అంటాం, సూత్రాత్మ అంటాం. సూత్ర ఆత్మ అని పేరు హిరణ్య గర్భుడికి. సూత్ర ఆత్మ, సూత్రంలాగా అన్ని శరీరాలందు ఉన్నాడు అని, ఇది ఈ జ్ఞానం ఉంటే ఆత్మజ్ఞానం వస్తుంది. ఈ మూడు జ్ఞానాల గురించి చెప్పిన తర్వాత ఈ జ్ఞానం దేని మీద ఆధారపడింది, మూడు రకాలు మూడు గుణాల మీద ఆధారపడింది, సత్వగుణం రజోగుణం తమోగుణం మీద ఆధారపడింది. కనుక మనలో ఏ గుణం ఎక్కువ ఉండాలి, ఇప్పుడు సత్వగుణం పెరగాలి, సత్వగుణాన్ని పెంచుకోవాలి. సత్వగుణం ఉంటేనే ఆత్మజ్ఞానం వస్తుంది. సత్వాత్ సంజాయతే జ్ఞానం అన్నారు కృష్ణ పరమాత్మ. సత్వాత్ సంజాయతే జ్ఞానం, సత్వగుణం వల్ల మాత్రమే ఆత్మజ్ఞానం వస్తుంది. అది ఎలా పెంపొందించుకోవడం అనేది మన వాళ్ళు అనేకమైనటువంటి సాధనాలు చెప్పారు చిన్న చిన్నగా సత్వగుణానికి రావడానికి. ఇప్పుడు ఆ గుణాల మీద ఆధారపడి ఉన్నటువంటి విషయాన్ని మనం చదువుతున్నాం. ఇప్పుడు ఆ జ్ఞానం ఉన్న వ్యక్తి కర్మ చేస్తూ ఉంటాడు కదా, మూడు రకాలైనటువంటి కర్మలు, ఎందుకంటే జ్ఞానం మీదనే ఆధారపడి ఉంటుంది కర్మ కూడా. సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తి సాత్విక కర్మ చేస్తాడు, రాజస జ్ఞానం ఉన్న వ్యక్తి రాజసిక కర్మ చేస్తాడు, తామస జ్ఞానం ఉన్న వ్యక్తి తామసిక కర్మ చేస్తాడు. ఏం కర్మలు చేస్తాడు అని చెప్పారు కృష్ణ పరమాత్మ. 23, 24, 25 చూశాం. 23వ శ్లోకంలో త్రివిధం కర్మ అన్నారు. సాత్విక కర్మ ఏమిటి, నియతం కర్మ సంగరహితం, దాని మీద ఆసక్తి లేకుండా ఆ కర్మ చేసేటప్పుడు నేను చేస్తున్నానటువంటి అహంకారం లేకుండా, రాగద్వేషాలు లేకుండా, ఫలాన్ని ఆశించకుండా ఎప్పుడైతే చేస్తాడో కర్మలను, అవి సాత్విక కర్మ అంటాం. యత్తత్ సాత్విక ముచ్చతే, ఆ కర్మలన్నీ కూడా సాత్విక కర్మలు అన్నారు. ఫలాన్ని ఆశించకుండా చేసే కర్మ. అదే రాజస కర్మ అయితే కామేప్సునా 24వ శ్లోకం, అంటే కోరికతో సకామమైనటువంటి బుద్ధితో చేస్తాడు. ఈ పని చేస్తే నాకేమిటి ప్రయోజనం, ప్రయోజనం బాగా ఉంటే చేస్తాను లేకపోతే చెయ్యను, అంటే మనస్సులో ఇహ అమూత్ర ఫలభోగాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్నంతసేపు నాకు మంచి ఫలితం రావాలి, పై లోకాలకు వెళ్ళినా కూడా మంచి ఫలితం రావాలి, ఈ ఫలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతిక్షణం ఆలోచిస్తూ పనిచేస్తాడు. అది కామేప్సునా అంటే కర్మ. అంతేకాదు సాహంకారేణ, అహంకారంతో చేస్తాడు. నేను చేస్తున్నాను అనేటువంటి ఆ చింతన అధికంగా ఉంటుంది, అహంకారం ఎక్కువ ఉంటుంది మనిషిలో, ఆ గర్వం కనపడుతూ ఉంటుంది చేసేటప్పుడు, పనులు చేసేటప్పుడు. సైలెంట్గా చేయడు, శబ్దం చేస్తూ చేస్తాడు అందరికీ తెలియాలి అని చెప్పి. ఆ శబ్దం ఎక్కువ ఉంటుంది, బాహ్యంగా ఉంటుంది శబ్దం, లోపల కూడా శబ్దం ఉంటుంది. లోపల ఏమిటి, నేను చేస్తున్నాను ఒకటి తంబురా శృతి. ఎవరైనా గ్రహించకపోతే, అతను చేస్తున్నాడు అని చెప్పి గ్రహించకపోతే వాళ్ళ మీద కోపం వస్తుంది. ఇది అహంకారంతో చేసే పని. బహుళాయాసం క్రియతే అన్నారు, ఎంతో ఆయాసంతో కూడినటువంటిది అన్నారు. ఎప్పుడైతే అహంకారంతో చేస్తామో, పేరు ప్రఖ్యాతి కోసం ఎదురు చూస్తామో, అలసట ఉంటుంది అందులో. అలసట అంటే బాధ ఉంటుంది, అలసిపోతుంది శరీరం, తొందరగా అలసిపోతుంది. ఆ అలసటలో, ఆ బాధలో మనిషి చేయవలసిందని కూడా సరిగ్గా చేయలేడు. ఒక పని చేసేటప్పుడు ఒక నిదానం కానీ, ఒక ప్రశాంతత కానీ ఏముండదు. అలా చేసేటప్పుడు ఆ వ్యక్తికి ఆ పని వల్ల కొద్ది రోజులు చేయంగానే ఏమవుతుందంటే, తొందరగా రిటైర్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అలసిపోయి 60 ఏళ్ళకి రావాల్సిన ముసలితనం 30 ఏళ్లలోనే కనపడుతుంది. వెనకటి రోజుల్లో మన వాళ్ళు ఇప్పుడు కూడా పేపర్లో చదువుతూ ఉంటాం, 120 ఏళ్ళు బతుకుతున్నాడు ఆయన, 105 ఏళ్ళు, 100, వాడ ఫోటోలన్నీ వేస్తారు. మీరు ఇంటర్వ్యూ చేసి చూడండి, వాళ్ళని అడిగితే ఏమిటయ్యా అంటే ఏమీ లేదు, నిదానంగా చేస్తారు, ఏమి ఎదురు చూపు లేకుండా, అవతల వాళ్ళ మీద ఆశపడకుండా చేస్తారు, అవతల వాళ్ళ మంచి కోసం చేస్తారు. చేసినంతకాలం నిదానంగా ఆనందంతో సంతోషంతో చేస్తున్న వ్యక్తికి ఆయుష్ పెరుగుతుంది, ఆనందంగా హాయిగా ఉంటాడు, ముసలితనం తొందరగా దగ్గరికి రాదు. ఇప్పుడు చేసే ఉద్యోగాల్లాగా చేస్తే పరిగెత్తి పరిగెత్తి 14 గంటలు 15 గంటలు ఇంకా ఇస్తే ఎక్కువ కూడా చేస్తారు చేసి. చిన్న చిన్న యువకులు కూడా ముసలివాళ్ళలాగా అయిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ అంటే తెలిసేది కాదు, ఆ రోజుల్లో కళ్ళద్దాలంటే తెలిసేది కాదు, కళ్ళద్దాలు పెట్టుకునేవాడు కాదు, పళ్ళు సెట్ అనేది లేదు, అసలు పళ్ళు సెట్లు డెంచర్ అంతా ఎప్పుడొచ్చిందండి, లేనే లేదు, మందులు టానిక్లు లేవు, హాయిగా ఉన్నారు. ఇప్పుడు మందులు వచ్చినాయి, టానిక్లు వచ్చినాయి, డెంచర్లు వచ్చినాయి. 30 ఏళ్ళకే బ్లడ్ ప్రెషరు డయాబెటీస్ ఉన్నా, 30 ఏళ్ళకే బ్లడ్ ప్రెషర్ డయాబెటీస్ వస్తే ఇంకే ఎంతకాలం నువ్వు ఆరోగ్యంగా జీవించగలవు, ఎన్ని మందులు వేసుకొని ఎంతకాలం ఈ బండిని లాగుతావు అంటే 70 ఏళ్ళకి వరకు 80 ఏళ్ళ వరకు చేయవలసిన పనిని 30 ఏళ్ళ వయసులోనే పరిగెత్తి పరిగెత్తి చేస్తే ఆ మిషన్ ఏమవుతుంది, శరీరం మిషన్, అది రాజసిక కర్మ అని అర్థం. రాజస కర్మ అలసిపోతాడు, చాలా బాధగా ఉంటుంది, ఆ వచ్చే ధనం కూడా సుఖాన్ని ఇవ్వదు. ఇంట్లో పని వాళ్ళందరూ బాగా తింటూ ఉంటారు, వీడు మాత్రం ఏం చేస్తాడు, గుమ్మడికాయ జ్యూస్ తాగానని చెప్పానా, తింటానికి కూడా నోచుకోడు, ఏసీ రూమ్లో పడుకుంటాడు కానీ నిద్ర రాదు, స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నా నిద్ర రాదు, అక్కడ పనివాడేమో గురకబెట్టి నిద్రపోతూ ఉంటాడు వాడు. ఇది బహుళాయాసం అన్నారు. అందుకని నిరాడంబరమైనటువంటి జీవితం, నిరాడంబరమైనటువంటి సింపుల్ లైఫ్ అది కనుక ఉంటే మనిషికి తృప్తి, ఆనందం, ఆరోగ్యం అన్నీ వస్తాయి. ఇది ఎంత తొందరగా గ్రహిస్తే అంత మంచిది, కానీ 60 ఏళ్ల తర్వాత గ్రహిస్తే ఏం ప్రయోజనం అండి కదా. మన పిల్లలు 25 ఏళ్ళ వాళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు ముందు గ్రహించాలి, వాళ్ళు గ్రహించడంలే, వాళ్ళు గ్రహించినప్పటికీ వాళ్ళకి 60 ఏళ్ళు 70 ఏళ్ళు వస్తే ఏం ప్రయోజనం, రిటైర్మెంట్ ఏజ్ వచ్చేస్తుంది. అందుకని చిన్న వయసులోనే పిల్లలకి నిరాడంబరమైన జీవితాన్ని గురించి నేర్పాలి, కష్టపడటం నేర్పాలి, ఎంత తక్కువ ధనంతోనైనా సరే ఉండడానికి అలవాటు చేయాలి, సుఖభోగాలతో అలవాటు చేయకూడదు, ధనమే ప్రధానంగా వాళ్ళని పెంచామంటే వాళ్ళకి మనం సుఖాన్ని శాంతిని ఇవ్వడం లేదు, వాళ్ళకి దుఃఖాన్ని ఇస్తున్నాం మనం. ఎందుకంటే అదే ప్రధానంగా పెరిగి పెరిగి ఆ డబ్బు పాకులాట కోసమే, సంపాదించడం కోసమే పరిగెడతాడు రేపు. అందుకని తల్లిదండ్రులు ఒకవేళ సంపాదించినప్పటికీ కూడా పిల్లలు భోగలాలసతో జీవించాల్సిన అవసరం లేదు. అందుకని తల్లిదండ్రులు ఏం చేయాలంటే వాళ్ళు సంపాదించే సంపాదన ఒకవేళ ఎక్కువగా ఉందనుకోండి, డబ్బులు అబ్బాయికి కారు కొనిపెట్టి అమ్మాయికి ఇది కొనిపెట్టి అలా ఏం చేయక్కర్లేదు, బాగా డబ్బులుంటే దేవాలయాన్ని పునరుద్ధరించు, ఒక స్కూల్ని పైకి తీసుకురావచ్చు, ఒక హాస్పిటల్ కట్టచ్చు, దానాలు చేయొచ్చు, చేసి మన పిల్లల చేత వాళ్ళని ఆ పనులు చేయించాలి. అంతేకాని వాళ్ళని సుఖభోగాల్లోకి, వాళ్ళ లాలసులను చేశానంటే వాళ్ళ భవిష్యత్తు మహా దుర్భరంగా ఉంటుంది. ఆ దుర్భరాన్ని మనం చూస్తూ ఉండాలి కళ్ళతో, అది ఫస్ట్ బాధ. అమ్మ ఎందుకు ఇట్లా నేర్పామని అడుగుతారు వాళ్ళే మనల్ని టుమారో, మా అమ్మ ఎంత బాగా తీర్చిదిద్దుందండి మమ్మల్ని అని నేర్పాలి. అందుకని రాజస కర్మలో ఉండే దోషాన్ని మనం తెలుసుకోవాలి. పరిగెత్తి పరిగెత్తి మనిషి అలసిపోయి కుంగిపోకూడదు, ఆ డబ్బు కాంక్షలో పడి శరీర ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని పోగొట్టుకోకూడదు ఏ వ్యక్తి కూడా. నా శరీర ఆరోగ్యాన్ని, మానసిక శాంతిని పోగొట్టే ధనం ధనమే కాదు, అది ధనం ఎట్లా అవుతుంది, అది ధన పిశాచం అవుతుంది. ఆనందాన్ని శాంతినివ్వనటువంటి ధనం ధన లక్ష్మి కాదు, అది మామూలు ధనమే అంటారు పూజ్య స్వామీజీ. ఎప్పుడు లక్ష్మి అవుతుంది ధనం అంటే, సౌభాగ్యం సంపద మనకు సంతోషాన్ని సుఖాన్ని ఇచ్చినప్పుడే అది లక్ష్మి. అందుకని మన ధనం మన చేతుల్లో ఉండాలి, ధనానికి మనం బానిసలం కాకూడదు, శరీరాన్ని మనస్సుని పాడు చేసుకోకూడదు ధనం వల్ల. మాకురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అన్నారు. ఎందుకు ఇంతసేపు చెప్తున్నానంటే, ఇప్పుడు కనపడుతున్నటువంటి ప్రపంచం యువతి యువకులందరూ కూడా ఈ విషయాన్ని వినే స్థితిలో కూడా లేరు. ఎందుకంటే ఏదైనా దెబ్బ తగిలితే కానీ తెలియదు అంటారు. చూడండి, మనిషి అనుభవిస్తే కానీ తెలియదు అంటారు. కానీ వివేకవంతులు అనుభవిస్తున్న వాళ్ళను చూసి నేర్చుకొని వాళ్ళు ఆ దెబ్బ తగలకుండా జాగ్రత్త పడతారు. అది వివేకం కదా. వివేకవంతులైన వాడు అవతల వాడు పడుతున్నటువంటి శ్రమ బాధ దేనివల్ల పడుతున్నాడు అని తెలుసుకుని జాగ్రత్తగా ఉంటాడు. అందుకని రాజస కర్మల వైపు పరిగెత్తారు. సక్సెస్ సక్సెస్ అంటారు. నేను సాధించానండి అంటాడు. ఏమి సాధిస్తున్నావు అంటే, సక్సెస్ అంటే ఏంటి, విజయం అంటే ఏమిటంటే, ఏ కర్మ అయితే నిన్ను ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించేటట్లు చేస్తుందో అదే విజయం. ఏ కర్మ అయితే నువ్వు అది విజయం పొందావా లేదా అనేటువంటిది కాదు విషయం. విజయం అంటే ఏమిటి, ఆ మార్గానికి మళ్ళించాలి నేను చేసే కర్మలన్నీ కూడా. మళ్ళించలేదు అంటే ఆ కర్మ ఆ విజయం విజయమే కాదు. అందుకని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. 25వ శ్లోకంలో తామస కర్మ గురించి చెప్పారు. అనుబంధం క్షయం హింసాం. అనుబంధం అంటే పరిణామం ఎట్లా ఉంటుందో కూడా చూడకుండా చేయడం. మనం చేసే కర్మలు దీని పరిణామం ఎట్లా ఉంటుంది, తర్వాత పరిణామం ఎప్పుడు వస్తుందండి, మరుసటి క్షణం వస్తుందా? మరుసటి క్షణమే రాదు కదా, కొద్ది రోజుల తర్వాత రావచ్చు, కొద్ది వారాల తర్వాత రావచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత రావచ్చు. పరిణామం పరిమాణం కాదండి, పరిణామం కాన్సిక్వెన్స్ అంటారు. ఆ పరిణామాన్ని ముందు చూపుతో ఆలోచించి చేస్తాడు సాత్విక జ్ఞానం ఉన్న వ్యక్తి, సాత్విక కర్మ చేసే వ్యక్తి. ఈ తామస కర్మ ఎట్లా ఉంటుందంటే, పరిణామం చూడకుండా చేసే కర్మ, అది తామస కర్మ. అది ఒకటి, ఒక లక్షణం. మోహాత్ ఆరభ్యతే అన్నారు. మోహంతో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఏది నిత్యం ఏది అనిత్యం అనే జ్ఞానం లేదు కదా, తామస జ్ఞానం కదా. శరీరమే ప్రధానం అనుకున్నాడు, మోహంలో ఉన్నాడు కదా. ఒకదాన్ని ఇంకొక రకంగా తెలుసుకుని చూసుకుంటున్నాడు కదా. డబ్బే సర్వస్వం అనుకుంటున్నాడు కదా. ఇల్లు కారు ఉంటే చాలండి, తల్లిదండ్రి మాట ఎందుకు, తల్లిదండ్రులు ఎక్కడుంటే మాకెందుకు, మా ఇల్లు మా కారు. ఒక తల్లి కళ్ళ నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నది. ఆ అబ్బాయికి తన కొడుక్కి తన కుటుంబం తన భార్య తన పిల్లలు తప్ప మరింకొక ఆలోచన లేని స్థితిలో ఉన్నాడట. ఆ తల్లి ఏడుస్తుంది, మరొక ప్రపంచం తెలియని స్థితిలో ఉన్నాడు. ఏం చేస్తున్నాడంటే సంపాదిస్తున్నాడు అంతే, బాగా సంపాదిస్తున్నాడు. ఏం ప్రయోజనం, తల్లిదండ్రుల్ని దుఃఖసాగరంలో ముంచేటటువంటి తనయుడు, తనయుడు ఎట్లవుతాడు? అది ఏం కర్మ, ఏ ఉద్యోగాలు చేస్తే, ఎంత సంపాదిస్తే, ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తే ప్రపంచంలో సొసైటీలో ఏం లాభం ఉండాలి? తల్లి తండ్రిని ఆనందంగా ఉంచలేని పిల్లలు తాత్కాలిక సుఖాలని భోగాలను అనుభవించినా కూడా ఆ సుఖభోగాలు వాళ్ళని శాశ్వతంగా తల్లిదండ్రులు దీవెన లేకుండా, దీవెనలు ఎప్పుడూనే ఉంటూనే ఉంటాయి, తల్లిదండ్రులు దీవిస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి బాధ అనేటువంటిది అతనికి తెలియకుండానే ఆ పిల్లల్ని బాధిస్తూ ఉంటుంది. తర్వాత ఆ బాధలోనే వాళ్ళు దుఃఖపడుతూ ఉంటారు. ఎప్పుడైతే మంచి కర్మలు చేస్తామో ఆ మంచి కర్మల వల్ల వచ్చే సంతోషం మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనం చేసే కర్మలు సరిగా లేకపోతే దానివల్ల పరిణామం దుష్పరిణామాలు అయితే మనకు దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం ఏం చేస్తుంది, మనల్ని శోకంలో ముంచుతుంది. మోహాత్ అన్నారు. మోహం వల్ల చేస్తూ ఉంటాడు ఇటువంటి పనులన్నీ కూడా. అంటే ఏమిటి, నేను అనేటువంటిది ప్రధానం, నాకు సంబంధించినవి ప్రధానం ఇందులో, మిగతా మనము మనవాళ్ళు అనేటువంటిది ఉండదు తామస కర్మల. నేను నాది, నాకు సంబంధించింది, తర్వాత మిగతా వాళ్లతో ఎటువంటి సంబంధం ఉండదు నాకు, అది తామస కర్మ. సాత్విక కర్మలు మనం చేద్దామండి, మనం వెళదామండి, మనం తిందామండి అంటుంటారు. నేను తినేదా, నేను వెళ్ళేదా అని ఉంటుంది ఇందులో. ఐనెస్ అంటే నేను అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది తామస కర్మలు. అక్కడ మనం అనేటువంటిది అధికంగా ఉంటుంది సాత్విక కర్మలో. రాజస కర్మలో మిక్స్చర్ మనం అన్నారు, అదే గ్రూప్ టీం వర్క్ అంటారు చూడండి, టీం వర్క్, అందరితో కలిసిమెలిసి పనిచేయడం, సఖ్యతగా పనిచేయడం, అది ఎంతో అవసరం. దానికే మనకు కుటుంబం శాంపుల్ ఇచ్చారన్నమాట. ముందు కుటుంబంలో చేయినాయన ఇద్దరు ముగ్గురు మనుషులతో, తర్వాత 20 మందితో చేయగలవు అని అన్నారు. అందుకనే ఉమ్మడి కుటుంబంలో ఎంతమంది ఉంటే కుటుంబంలో ఆ వ్యక్తి అంత పరిపక్వత వస్తుంది. ఏమండి ఆ పరిపక్వత వద్దు మాకు, ఆ ఉమ్మడి కుటుంబం వద్దు మాకు. ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళ అప్స్టైర్స్, మేము డౌన్ స్టైర్స్, వాళ్ళు అటు పక్కన ఉండని ఇటు పక్కన ఉండేవండి, ఎందుకంటే కంబైన్డ్ ప్రాపర్టీ, దానికోసం బయటికి పోలేక ఉండలేక పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రాపర్టీ ఉంటే ఉండనివ్వండి, మాకు వద్దు ఆ ప్రాపర్టీ అని చెప్పి అద్దెలకు ఇచ్చుకొని వదిలిపెట్టి దూరంగా పోయి ఉంటారు. మనస్సు ఎందుకంటే అవతల వ్యక్తిని కలుపుగోలుగా చేసుకునేటటువంటి సామర్థ్యం, శక్తి పోతున్నది రాను రాను మనిషి. ఎందుకంటే ద్వేషభావం, ద్వేషం ఎందుకు వస్తుందంటే అతి స్వార్థం. స్వార్థం ఎందుకు వస్తుందంటే తామస జ్ఞానం, మోహం. ఇదంతా మోహం అండి. ఈ ఏమండి మోహం మోహం అంటారు, ఏమిటంటే ఇది మోహం. ఒకదానికి ఒకదానికి లింక్, శరీరమే ప్రధానం, శరీర భోగాలే ప్రధానం, అది మోహం. ఆ మోహంతో చేసే పనులన్నీ తామస కర్మలు. దాన్ని సరిగ్గా ఉంచుకోవడం కూడా, ఆ శరీరాన్ని, ఆ శరీరానికి సంబంధించిన వాళ్ళని మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ కొంతకాలానికి ఏం చేస్తారంటే వీడిని వదిలిపెట్టిపోతారు. యావద్విత్తో పార్జన సక్త తావన్ నిజపరి వారో రక్త పశ్చాత్ జీవతి జర్జర దేహే. స్వైన్ ఫ్లూ వచ్చిందంటే ఇంట్లో వాళ్ళని కూడా వదిలిపెట్టి పారిపోసాడు. భార్య భర్త పిల్లల ఎవరండి అంటారు. కాతే కాంత కస్తే పుత్ర సంసార యమతీవ విచిత్ర. అందుకని మనం బెడ్ రీడెన్ అయితే ఆయాను పెడతారు, 2 రోజులు చేస్తారు, 3 రోజులు చేస్తారు ఏదో లోకం కోసం. తర్వాత ఏం చేస్తారు, ఏమండి మన వల్ల ఏ పని కాదు, నేను కూడా పెద్దదాన్ని అయిపోయినానండి చెయ్యలేకుండా ఉన్నానని చెప్పి ఏం చేస్తారు, ఒక ఆయాను పెట్టి, ఆయాకి ఎంత ఇస్తున్నామండి, చాలా డబ్బులు ఇస్తున్నాం, చాలా ఖర్చు పెడుతున్నాం, ఇవన్నీ చెప్తారు. ఎవరు దగ్గరికి రారు, ఎవరు దగ్గరికి రారు, ఆరోగ్యం కనుక లేకపోతే ఎవరు రారు, ఎవరు చూడరు. ఇది లోకం తీరు, ప్రపంచం తీరు, మనుషుల తీరు. కనుక ఇలా చేశారే అని మనం బాధపడక్కర్లేదు. ఒకవేళ జరిగితే, మనకే జరిగితే అలా చేశారని మనం బాధపడద్దు. లోకం తీరు శరీరం కదండి, పోతుంది దానింతటది. అందుకని ఎప్పుడైతే ఈ తామస కర్మలు మోహంతో చేస్తాడో మనిషి, అవతనికి సుఖం ఉండదు, కుటుంబంలో వాడికి సుఖం ఉండదు. మోహాత్ ఆరభ్యతే అనుబంధం అనవేక్ష, పరిణామాలను ఆలోచించకుండా, చూడకుండా, విచారించకుండా, అంటే ఆలోచించకుండా క్షయం హింసాం పౌరుషం అన్నారు. ఏమేమి జరుగుతాయి వాటి వల్ల వచ్చేటటువంటి నష్టాలు తెలియదు. శరీర ఆరోగ్యము, ధన నష్టం, ఇవన్నీ తెలియదు. మద్యపానం ఏం కర్మ అండి? సాత్విక కర్మ అవుతుందా, రాజస కర్మ అవుతుందా, తామస కర్మ అవుతుందా? తామస కర్మ. దానివల్ల శరీర ఆరోగ్యం అవుతుందనే పరిణామం వాడికి తెలుసా? నాకెందుకు తెలియదండి అంటాడు. ఒకటి చెప్పాట, ఈ ఆల్కహాలిక్ ఎనానిమస్ అని చెప్పి వాళ్ళు క్లాసెస్ కండక్ట్ చేస్తారు. ఈ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళందరినీ వాళ్ళని మార్పించడం కోసం చాలా కష్టం. విత్డ్రావల్ సింప్టమ్స్ అని ఉంటాయి, ఆరోగ్యం పాడైపోయేటప్పుడు మానేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం చేసినప్పుడు మానేసినప్పుడు ఏమవుతుందంటే సిగరెట్లు ఈ తాగుడు ఇవన్నీ కూడా విత్డ్రాయల్ సిమ్టమ్స్ అని అగ్రవేషన్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి, తట్టుకోలేరు వాళ్ళు దానికి. ఆ విత్డ్రాయల్ సిమ్టమ్స్లో ఇంకాస్త ఎక్కువ బానిసలు అవుతారు వాటికి. వీళ్ళకి ఒక క్లాస్ పెట్టారు ఒక డాక్టర్ గారు, పిలిచి వాళ్ళందరినీ కూర్చోండి నాయన అని చెప్పి పిలిస్తే ఆయన ఒక ద్రావకం వేసి ఒక దాంట్లో అదే ఆల్కహాల్ పోసి ఒక గ్లాసులో ఇంకో గ్లాసులో నీళ్లు పోశాడు, ఒక పురుగును తీసుకొచ్చి ఆల్కహాల్ ఉన్నటువంటి దాంట్లో వేశాడు, వేస్తే అది చనిపోయింది. అదే నీడల్ని వేస్తే అది చనిపోలేదు, బాగానే ఉంది. దీనివల్ల మీరేం తెలుసుకున్నారు అని అడిగాడు ఆయన. అందరినీ కూర్చున్న వాళ్ళందరినీ అడిగాడు, కూర్చున్న వాళ్ళంతా అంటే ఆల్కహాలిక్ హ్యాబిట్ ఉన్న వాళ్ళందరినీ అడిగితే అందరూ తాగుబోతులే కదా. ఒకటి చెప్పాట, అవునండి ఆల్కహాల్ కనుక తాగామనుకోండి పొట్టలో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి, పొట్టలో ఉన్న పురుగులన్నీ చచ్చిపోతాయి అండి, కనుక ఆల్కహాల్ తీసుకునవలను అని ప్రిస్క్రిప్షన్. ఇదేమిట్రా, పొట్టలో పురుగులు చనిపోవడం కాదు, ఎట్లాగైతే ఆ జీవరాశి చచ్చిపోయిందో ఆల్కహాల్ వల్ల నీ జీవితం కూడా నశించబడుతుంది ఆ విధే విధంగా అని చెప్పి తెలుసుకోరా అంటే ఇట్లా ఆలోచిస్తాడే. ఈ ధూమపానం చేయడం ఇవన్నీ తామస కర్మలు. సరే, ధన నష్టం ఉంటుంది, అందులో ధనం అంతా పోతుంది. భార్య మెడలో ఉన్న మంగళసూత్రం అమ్మి కూడా తాగుతాడు, అంతకి దిగజారుతాడు మనిషి. తాగుడు అలవాటు ఉంటే ధన నష్టం, అంతేకాదు హింస అండ్ పరులను హింసిస్తాడు. పొరులను హింసించైనా సరే తను అనుకున్న పని చేస్తాడు. అరే వాళ్ళని బాధ పెడుతున్నామే అని చెప్పి అనుకోడు. భార్యను హింసిస్తాడు, పిల్లల్ని హింసిస్తాడు. పురుషుడే కాదు, స్త్రీ అయినా సరే ఎవరైనా సరే ఏ కర్మలు చేసినా అవతల వాళ్ళని హింసించి చేసే కర్మ తామస కర్మ. అయితే ఏమిటి, ఆ చేసే కర్మల ఫలితం వాళ్ళకు వస్తుందనే సంగతి తెలియదు వాళ్ళకి. మన చేసే కర్మల ఫలితం మనకి ఎప్పటికైనా వచ్చి తీరుతుంది. ఎవరు చూశారండి అంట, చూడకపోతే చూడవాకు, ఎవరికి నష్టం ఉన్నారు. తర్వాత పౌరుషం అన్నారు, అంటే తన సామర్థ్యాన్ని కూడా పోగొడుతుంది తామస కర్మ. ఈ తాగుడు ఈ యొక్క మద్యపానం ధూమపానం చేసే వాళ్ళకి చూడండి, కొద్ది సంవత్సరాలు రాగానే కాళ్ళల్లో ఒణుకుడు వస్తుంది, నడవలేరు, అజీర్ణం వస్తుంది, చూపు మందగిస్తుంది. రాని రోగం ఏమిటి వాళ్ళకి, ఏమండి బాగానే ఉన్నాడు కదండి అంటాడు. బాగానే ఉన్నాడు, 80 ఏళ్ళ దాకా బతికే ఉన్నాడు అంటాడు. మరే 80 ఏళ్ళు కాదు, ఆయన తాగకుండా ఉంటే 120 ఏళ్ళు బతికేవాడు అని చెప్పాలి. 120 ఏళ్ళు 130 సంవత్సరాలు బ్రతకవచ్చు అని, ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉండేవాడు. ధనానికి ధనం నష్టం, ఆరోగ్యానికి ఆరోగ్యం నష్టం. కనుక పౌరుషం అంటే సామర్థ్యము పోతుంది మనిషిలో. తర్వాత శ్లోకం ఇంతటితో రాజస తామస సాత్విక కర్మల గురించి చెప్పారు. ఇంకెవరు వస్తారు, ఇప్పుడు కర్త వస్తాడు చేసేవాడు. సాత్విక కర్త 26వ శ్లోకంలో చదువుతాం.
ముక్త సంగోనహం వాదీ ధృత్యుత్సాహ సమన్వితః సిద్ధ్య సిద్ధ్యో నిర్వికారః కర్తా సాత్విక ఉచ్యతే.
సాత్విక కర్త అంటే ఎవరు నిర్వచనం చేస్తున్నారు. ముక్త సంఘ ఒక లక్షణం, అనహంవాది రెండో లక్షణం. ముక్త సంఘ అంటే సత్వగుణములు కలవాడు, కర్మలను ఆచరించువాడు సాత్విక కర్త. ముక్త సంఘ ముక్త అంటే విడిపడినటువంటి, అనహంవాది నేను అనేటువంటి అహంకారము లేనివాడు. ముక్త అంటే వదిలిపెట్టినటువంటి వాడు, ఆసక్తి లేనివాడు. సంఘం అంటే ఆసక్తి, అసంగ అంటే ఆసక్తి లేనివాడు. ముక్త అంటే విడిపడినటువంటి వాడు అన్నాడు. ఆసక్తి ఎవరి నుంచైతే వదిలిపెట్టి వెళ్ళిపోతుందో ఆసక్తి, అటువంటి వాడు ముక్త సంగహ. దేని మీద ఆసక్తి? ఏమండి ఆసక్తి లేకపోతే ఎట్లా జీవిస్తామండి అన్నాడు. ఆసక్తి ఉంటుంది. ప్రాపంచికమైనటువంటి ఈ యొక్క హీనమైనటువంటి ఈ వస్తుజాలం మీద ఆసక్తి ఉండదు. ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు, ధార్మికమైనటువంటి విషయాల మీద ఆసక్తి ఉంటుంది సాత్విక కర్మ కర్తకి. అతను కర్తే, కానీ వీటి మీద ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి ఉండదు. ముక్త సంగహ. అనహంవాది, నేను నాది అనేవి లేనివాడు. వాది అంటే చెప్తూ ఉంటాడు, ఎప్పుడు వాదించేవాడు. వాది అంటే ఏమిటి? న్యాయవాది కాదు ఇక్కడ. వాది అంటే ప్రకటన చేసుకునేవాడు, చెప్పేవాడు. వాది, అహం వాది, నేను నాది అని చెప్పేవాడు. నా అహం వాది, అనహం వాది. నేను నాది అనేటువంటి వార్త రాదు అసలు. మనము మనది అనే భావన, అదే వార్త వస్తుంది. మనము మనది, ఇది నా ఇల్లండి అని అనకూడదు. ఇది మన ఇల్లండి అన్నారు. ఇది నా కారండి అనకూడదు. ఇది మన కారండి అన్నారు. తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు, పెద్దవాళ్ళకి చెప్పేటప్పుడు కూడా ఇప్పుడు నాది ఈ ప్రాపర్టీ అని చెప్పకూడదు, మనది అని చెప్పాలి. మనది అంటే ఆయన రేపు క్లెయిమ్ చేస్తే ఎట్లాగండి అంటే, ఎందుకు క్లెయిమ్ చేస్తాడు? అవతల వ్యక్తి సంతోషిస్తాడు, ఈర్ష్యపడాడు. ఎప్పుడైతే మనం వాళ్ళల్లో వాళ్ళని మనలో చేర్చుకుంటామో అతను ఈర్ష్య కలిగే ఆస్కారం ఉండదు. మనది అనేటువంటిది, నేను నాది కాదు, మనము మనది. అనహం వాది అన్నాడు. మనము మనది ఎప్పుడు? అలా ఉండేవాళ్ళు అండి ఆ రోజుల్లో మనుషులు. ఏ రోజుల్లో అండి? కృతయుగంలోనా? కృతయుగంలో కాదు, రెండు జనరేషన్స్కి ముందు కూడా. ఈ విదేశీయుల విద్య రాకముందు వరకు కూడా ఇట్లా చెప్పచ్చు. విదేశీయ ఆంగ్ల విద్య ఈ దేశంలోకి రాకముందు వరకు కూడా ఇలా ఉండేవాడు. ఎప్పుడైతే ఆధునికమైనటువంటి ఈ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వచ్చిందో, మనుషుల్లో వైదిక విద్య, ధర్మశాస్త్రం ఇవన్నీ తగ్గిపోయినాయి. తగ్గిపోవడం వల్ల స్వార్థం పెరిగింది. స్వార్థం పెరగడం వల్ల భోగపరమైనటువంటి జీవితం పెరిగింది. మరి భోగం కావాలంటే నేనే సంపాదించుకోవాలి, నేనే తినాలి కదా. అందుకని నేను నాది ఎక్కువైపోయింది, మనము మనది అనేది తగ్గిపోయింది. ఇవన్నీ ఆలోచించాడు. ఏముందండి కలియుగం కదండి అంటాడు. అదే ఉంటే ఒక్క మాట చెప్పేసి తప్పించుకుంటాడు. చదువుకున్నవాడు ఇప్పుడు మోడర్న్ వాడు కలియుగం అని కూడా వాడాడు. ఇదంతా మోడర్న్ లైఫ్ స్టైల్ అండి, ఇది అట్లాగే ఉండాలి. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటెలిజెన్స్ అంటాడు. ఇదే అండి బ్రతుకు తెరుగు నేర్చుకోవడం, ఇట్లా ఉండాలి. మా నాన్న చూడండి పిచ్చివాడు, ఏం తెలియదు. పిల్లలు ఈ రోజుల్లో పిల్లలు యంగ్స్టర్స్ ఏం చేస్తారంటే, మా నాన్న చాలా అమాయకుడు అండి, ఏం తెలియదు. ఆయనకున్న ఆస్తి అంతా పాడు చూసుకున్నాడు, వాళ్ళకి వీళ్ళకి దానాలు చేసి పాడు చూసుకున్నాడు అంటాడు. నువ్వేం చేస్తున్నారంట? నేనంతా బ్యాంకులో వేసుకున్నానండి అంటే. బ్యాంకులో వేసుకున్నా ఏమైంది నాయన? ఇప్పుడు రిసెషన్ వస్తే షేర్ మార్కెట్లో పెడితే ఏమైంది? పోయిందా లేదా? ఇంకా మీ నాన్న నయం 10 మందికి ఇచ్చి మంచి పని చేశాడు, నువ్వేం చేసావు? నీకు అది లేదు, పుణ్యము లేదు, పురుషార్థం లేదు. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో అంత గోల్ అనేది పోయింది అని. కాబట్టి మనం ఖర్చు పెట్టేది మంచి కార్యాలు ఖర్చు పెడితే పుణ్యమన్నా వస్తుంది. సేవింగ్ చేసుకున్నావు అనుకోండి, ఎవడో కొట్టుకుపోతాడు రేపు ఆ డబ్బుని, పోట్లాడుకుంటారు వాళ్ళు. దానికోసం నీకు పుణ్యము రాదు, పురుషార్థం రాదు, వాళ్ళ తలకాయలు పగలు కొట్టుకుంటారు నీ డబ్బు మూలంగా. ఎందుకు నీకు ఈ సమస్య? లోభీ పిసినారి అనమాట. ఇతను అనహంవాది అన్నారు. మనము మనది అన్నారు. అనహంవాది, ధృతి ఉత్సాహ సమన్విత. ధృతి అంటే ఒక నిశ్చయమైనటువంటి సంకల్పంతో ఉన్నవాడు అని అర్థం. ధైర్యం, ధృతి అంటే ధైర్యం. ఉత్సాహం అంటే ఉత్సాహం, తెలుగులో కూడా ఉత్సాహం అని అంటాం కదా. ఉత్సాహ సమన్విత అంటే కూడినవాడు అని అర్థం. విల్ పవర్ అంటాం. ధృతి అంటే విల్ పవర్, అంటే తను అనుకున్న దాన్ని సాధిస్తాడనమాట. చెప్పింది ఒకటి, చేసేది ఒకటి కాదు. అనుకున్నాడంటే చేస్తాడు, చేస్తాను అంటే చేస్తాడు, చెప్పాడు అంటే చేస్తాడు. ఇంకా అందులో మార్పు ఉండదు, అది ధృతి. ఎలా చేస్తాడు అన్నారు, నీరసంగా చేస్తాడా, కరుస్తూ చేస్తాడా, కోపంతో చేస్తాడా అంటే కాదు, నిరుత్సాహం చేస్తాడంటే కాదు, ఉత్సాహంతో చేస్తాడు అన్నాడు. ఆ వ్యక్తి పని చేస్తుంటేనే చూడాలనిపిస్తుంది, ఆహా ఎంత ఉత్సాహం చేస్తున్నాడు. ఆమదం ముఖం పెట్టుకొని చేస్తూ ఉంటే ఎవరు చూస్తారు? వంట చేసేటప్పుడు కూడా నవ్వుతూ చిరునవ్వుతూ ఆనందంగా ఉల్లాసంగా చేయొచ్చు కదా. ఏందో ఉద్యోగం చేయకుండా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యి వంట చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆమదం ముఖం పెట్టుకొని చేస్తూ ఉంటే ఏమో అందులో ఉత్సాహం ఉంటుందా? ఉండదు కదా. అందుకని ఈ రోజుల్లో పిండి వంటలు చేయడం, భక్ష్యాలు చేయడం కూడా ఆడవాళ్ళకి చేత కావడం అసలు. భక్ష్యాలు చేయడం అనేది ఏమిటండి అది అంటారు, అదేమంటే వంట ఇంట్లో కూర్చోవడం అంతసేపు ఆ గ్యాస్ స్టవ్ దగ్గర వద్దండి, అక్కడ సీరియల్ పోతుంది అంటాడు. ఇంట్లో పిల్లలకి భక్ష్యాలు చేసి వండి పెట్టే తల్లులు ఎంతమంది ఉన్నారు ఈ రోజుల్లో? ఎందుకండి, కృష్ణా స్వీట్స్ దొరుకుతుంటే, అర్చనా స్వీట్స్ దొరుకుతుంటే అన్నాడు. ఇప్పుడున్న మోడర్న్ తల్లుల్ని అడగండి, ఒక భక్ష్యం చేయడం జాత కాదు, వెరైటీ చేయడం అంతకంటే జాత కాదు. అదే పాటిని అడిగితే 10 రకాల రసాలు చెప్తుంది ఆవిడ, చారు పెట్టమంటే 10 రకాలైన చారులు పెడుతుంది ఆవిడ. ధనియాల చారు అంటుంది, పెప్పర్ పొడి చారు అంటుంది, సాయం రకరకాల చారులు పెడతారు వాళ్ళు, మెంతి చారు అంటారు, అదేదో చారు. ఇప్పుడు వాళ్ళకి ఆ పేరు కూడా తెలియదు. ఆ వంట చేయడంలో కూడా ఒక చాకచక్యం, ఆనందం, ఉత్సాహం ఉండాలి. భక్ష్యాలు చేయడము చేత కాదు, అన్నీ మర్చిపోతున్నారు అసలు. అదే వంట చారు అక్కడ స్టోర్స్కి వెళ్ళి కొనుక్కొస్తారు, అర్చనా స్వీట్స్ ఆనంద భవన్కు పోయి. అదే వినాయకుడికి కూడా, కొడైకట్టు ఎక్కడి నుంచి వస్తుందంటే వినాయకుడి మురుకు చీడ కృష్ణుడికి ఎక్కడి నుంచి వస్తుందంటే, రేపు వడపప్పు పానకం కూడా చేస్తాడు కృష్ణా స్వీట్స్. ఇంకేమిటయ్యా నువ్వు చేసేది ఇంట్లో అంటే, 24 గంటలు టీవీ చూస్తూ కూర్చుంటాడంటాడు. ఇంట్లో వండి వంట చేసి పెట్టడంలో ఉత్సాహం కావాలి. ఏ పని అయినా సరే ఉత్సాహంగా చేయాలి. ఆఫీస్ పని అయినా సరే, ఆఫీస్ పని ఎవరిదో కదా అని చెప్పి చేయకూడదు, సంతోషంతో ఆనందంగా చేయాలి. ధృతి ఉత్సాహం ఉండాలి, సమన్విత. అలా చేసే వ్యక్తిని ఏమంటాం? సాత్విక కర్త అంటాం. బ్రెడ్ జామ్ తెచ్చుకోపో అనకూడదు పిల్లల్ని బయటికి పోయి, బ్రెడ్ జామ్ తెచ్చుకొని తిను అంటారు. ఎంతమంది తల్లులు, ఎంతమంది తల్లులు అలా చెప్తున్నారు. పిల్లలు వచ్చేటప్పటికి ఏదన్నా టిఫిన్ చేసి పెట్టే తల్లి ఈ రోజుల్లో చాలా తక్కువ, చాలా తక్కువ. బయట దొరికినంత మాత్రాన బయట తినాలని ఉందా ఏమిటి? నీ చేతితో చేసి పెడితే పిల్లవాడు ఎంత ఆనందిస్తాడు. బ్రెడ్ కొనుక్కొని తిని జామ్తో తింటే వాడి మనసు ఎట్టుంటుంది, నువ్వు చేసి పెడితే ఎట్టుంటుంది? తండ్రి అయినా సరే తన చేతుల మీదుగా తెచ్చి పిల్లవాడికి ఇస్తే ఉత్సాహంతో వాడు ఆనందంగా తింటాడు. మరి కొనుక్కోరా పోయి బయటికి వెళ్ళి అన్నారు అనుకోండి, ఓకే తింటాడు, తినకుండా ఉన్నాడు పెరుగుతాడు వాడు, కానీ ఆ ఆనందం రాదు. కనుక ఉత్సాహంతో చేయాలి, చేసేటప్పుడు ధృతితో చేయాలి. నేను చేయాలి, ఇది నా కర్తవ్యం, నేను చేస్తాను, ఆనందంగా చేయాలి. హోమ్ మేకర్ అని చెప్పాలి, నేను ఆర్డినరీ హౌస్ వైఫ్ అని చెప్పకూడదు, హోమ్ మేకర్ అన్నారు, క్రియేటర్ ఆఫ్ ద హౌస్ అన్నారు. గృహిణి అంటే అదే కదా, మరి గృహ యజమాని గృహిణి. ఆ ఇల్లు కళకళలాడుతూ ఉండాలి, శాంతంగా ప్రశాంతంగా, ఎంత ఆనంద భవనంగా ఉండాలి. స్వీట్ హోమ్ అంటారు సార్, స్వీట్ హోమ్, ఓకే అలా ఉంటుంది. అలాగంటే కర్త కనుక ఉంటే ఆ ఇంట్లో నిర్వికారహ అన్నారు, సంతోషం. మంచి బాగా జరుగుతున్నప్పుడు సంతోషంగా పొంగిపోవడం కానీ వికారం చెందడం, సంతోషం కూడా ఒక రకమైన వికారమే, మార్పు. వికారం అంటే ఏమిటో వికారం కాదు, మార్పు మనిషిలో. ఒడిదుడుకులు వస్తాయి జీవితంలో, ఒడిదుడుకులు వస్తాయి, కష్టం వస్తుంది, దుఃఖం వస్తుంది, అది వచ్చినప్పుడు కూడా వికారం చెందడు. అన్నీ కలిసి వస్తున్నప్పుడు ఉప్పొంగిపోయి ఉప్పొంగిపోడు, కష్టం వచ్చినప్పుడు 10 మందికి చెప్పుకొని దుఃఖపడటం ఉండదు. నిర్వికారహ సాత్విక కర్త, తను చేసే పనిలో ఒడిదుడుకులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ప్రతిసారి మనం చేసే పని ఎలా వస్తుందో ఫలితం మనకు తెలియదు కదా, అది ఫలితం వచ్చేటప్పుడు 2 రకాలైన ఫలితాలను కూడా సమంగా చూస్తాడు, నిర్వికారంగా ఉంటాడు. వికారాలు ఉండవు మనిషిలో, ఎటువంటి ఆందోళన ఉండదు మనిషిలో, ఉద్రేకం ఉండదు. భయం ఉండదు. అది నిర్వికార సిద్ధి అసిద్ధ్యోహో. సిద్ధి అంటే సాధించడం, అనుకున్న దాన్ని సాధించడం, తను అనుకున్నట్లుగానే జరిగితే సిద్ధి. అసిద్ధి అంటే అనుకున్నది జరగకపోవడం, మరొక విధంగా జరగడం. నేను ఇలా అనుకున్నానండి, అలా అయిందే అన్నాడు. అయ్యో అయ్యో అన్న మాటే రాదు. ఏం చేస్తామండి, ఓకే సరే అని చెప్పి బంతిలాగా బంతి కిందికేసి కొడితే ఏం చేస్తుంది, పైకి వస్తుంది. రబ్బర్ బంతి అయితే, మట్టి బంతి అయితే అంతే, నేలకు కరుచుకుపోతుంది, ఇక రాను కూడా రాదు. కాబట్టి మట్టి బంతిలాగా ఉండకూడదు, మనం రబ్బర్ బంతిలాగా ఉండాలి. కష్టాలు ఎవరికి వస్తాయండి, మనిషికే కదా వస్తాయి. ఎంత బాగా చెప్పారండి స్వామిని, అది మాకు తెలీదా ఏమిటి. కానీ ఆ కష్టాలలో కృష్ణ పరమాత్ముడు చూడండి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటాడు. ఆయన కృష్ణుడు అండి, ఆయన చిరునవ్వు ఏది చెప్పినా సరే. అయితే ఏమంటావు, నేను ఏడుస్తూనే ఉంటానంటావు. లేదు, ఆ ఒడుదుడుకులు వచ్చినప్పటికీ కూడా నేను చెలించకుండా నిర్వికారంగా, సిద్ధి అయినప్పటికీ అసిద్ధి అయినప్పటికీ, అది సిద్ధించకపోయినా సరే నేను సమంగా ఉంటాను. అందుకే వినాయకుడు పూజ చేసేది మనం. ఓ వినాయక విఘ్నాలు రాకుండా చెయ్యని అడగకూడదు. మనం ఏం చేస్తాం, విఘ్నాలు రాకుండా చెయ్యన్నాడు అంటే ఏమిటి, నేను బయటికి వెళ్తున్నాను వర్షం రాకుండా చెయ్యని అర్థం. నేను మ్యారేజ్కి వెళ్తున్నాను క్రొత్త చీర కట్టుకున్నాను వర్షం రాకూడదు అంటావా ఏమిటి. వర్షం వచ్చిందని చూసా వినాయకుడికి, అస్సలు పూజ చేశాను కదా ఈరోజు, ఆ మాత్రం కూడా ఆయనకి లేదంటే. వర్షం వచ్చినా సరే హో వినాయక దాన్ని అంగీకరించేటటువంటి శక్తి నాకు ఇవ్వు అని అడగాలి. కానీ విఘ్నాలు రాకుండా ఉండవు. విఘ్న వినాయకుడు అంటే ఎవరు, విఘ్నాలు వచ్చినా సరే వాటిలో మనస్సును ఎలా దృఢంగా ఉంచుకోవాలో, నిర్వికారం లేకుండా ఉంచుకోవాలో అనే శక్తినిచ్చేవాడు వినాయకుడు. విఘ్నాన్ని విఘ్నంగా చూడకూడదు, విఘ్నాన్ని ఒక స్టెప్పింగ్ స్టోన్గా చూడాలి. ఒక మెట్టు నేను ఎదగడానికి నాకు ఇది అవకాశం ఉన్నారు. అందుకే కుంతీదేవి అడిగింది, కృష్ణ నాకు ఎప్పుడు కష్టాలే ఇవ్వన్నది. ఇప్పుడు ఎవరు అడుగుతారండి, పొరపాటున కూడా కలలో కూడా అడగం కదా. ఎందుకు అడిగింది, ఆమెకు తెలియదండి కుంతీదేవికి అంటావా. కష్టాలలోనే మనిషి మెరుగును పొందుతాడు. చెప్పాను కదా ఆ గరుకు రాయి పేపర్ ఉండదు చూసారా, గరుకు పేపర్, శాండ్ పేపర్. ఆ శాండ్ పేపర్ వేసి రుద్దితే ఏమవుతుందంటే మురికంతా వచ్చేస్తున్నమాట. రాయికి వేసి రుద్దితే కత్తికి పదును వస్తుంది. అదే కష్టాల్లో ఉన్న వ్యక్తి మనిషి ప్రకాశిస్తాడు. జీవితంలో ఒడిదుడుకులు తెలుస్తాయి, అన్నీ సక్రమంగా మనిషిని దూరపు చూపు పెరుగుతుంది. అతని దూరపు చూపు అంటే ఏంటి, దూరదృష్టి, మంచి ఆలోచనాపరుడవుతాడు. ఎలా ఉండాలి అని చెప్పి 10 మందికి మార్గదర్శనం చేయగలిగిన శక్తి సంపన్నుడవుతాడు. ఎప్పుడైతే కష్టాలలో పైనకి వస్తాడో, మరే ఇలా ఉండాలిరా నేను ఎట్లా ఉన్నాను అని చెప్పి చెప్పగలడు. కృష్ణ పరమాత్ముడు చెప్పాడా లేదా, నన్ను చూడు అర్జున, నన్ను చూసేనే నువ్వు నేర్చుకోవచ్చు కదా, నేను చూడు ఎట్లా ఉన్నాను, ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను అంటాడు కృష్ణ పరమాత్మ. ప్రహసన్నివ భారత అన్నాడు, చిరునవ్వు అన్నాడు. దేవుడికి నమస్కారం చేస్తే ఆ దేవుడి ముఖం చూడాలి మనం, ఎలా ప్రశాంతంగా ఉంటుంది, ప్రసన్నతగా ఉంటుంది. నిర్వికార సిద్ధ్య సిద్ధ్యోహో అనహంవాది ముక్త సంగ సాత్విక కర్త. తర్వాత
రాగీ కర్మ ఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో శుచి హర్ష శోకాన్విత కర్త రాజస పరికీర్తితః.
సాత్విక కర్త చేసేటటువంటి కర్మని కర్మయోగం అని అనవచ్చు. సాత్విక కర్త చేసే కర్మ కర్మయోగం అవుతుంది. అందులో ఏమిటి, దాసోహం అనే భావన ఉంది. ఫస్ట్ దాసోహం, దాసోహం అన్నారు, నేను నీకు దాసుణ్ణి అని చెప్పుకో ఫస్ట్. తర్వాత సోహం అని చెప్పగలిగే స్థితి నీకు వస్తుంది. అందుకే హనుమంతుల వారు ఆయన సాత్విక కర్త, ఎప్పుడు రాముని వాడిని తడుచుకుంటూ ఉంటాడు. ఆయనకి లంక నగరం దాటేటప్పుడు కూడా సముద్రం మీద, సముద్రం అంతా ఎట్లా కనపడిందిట తెలుసు కదా, భోష్పతీకృత వారాసిం మశకీకృత రాక్షసం అన్నారు. ఆయనకి పెద్ద కష్టమే అనిపించాలి, ఎందుకంటే రామ 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 అంటుంటాడు ఎప్పుడు. అంత సముద్రం కూడా ఒక ఆవు గనక వాన నీటి బురదలో కాలు పెడితే, కాలి గిట్టలు పడ్డప్పుడు ఆ స్థలం ఉంటుంది కదా, ఆ ఖాళీ స్థలం, అందులో నీరు నిలుస్తుంది కదా, ఆ నీళ్లు నిలిచినప్పుడు మీరు దాని నుంచి దాటడానికి ఎంత కష్టపడతారండి. అమ్మో ఇంత పెద్ద దాటాలంటారా, అసలు ఉన్నట్టు కూడా తెలియదు. గోష్పది అన్నాం, గోవు దాని పదం, గోష్పదీకృత వారాసిం అన్నాడు. ఒక గోవు అడుగుని దాటితే మనం ఎలా దాటుతామో ఈజీగా, ఆయన అట్లా దాటాట లంగ్ సముద్రాన్ని. ఆ రాక్షసులందరినీ ఎట్లా చంపాట, మీరు దోమలు చంపుతున్నారే అట్లా చంపాడట ఒక్కొక్క రాక్షసి. అమ్మో ఇంత పెద్ద రాక్షసియా, ఎట్లా చంపేది అనుకోలే. వీళ్ళందరూ దోమల్లాగా కనపడ్డాడట ఆయనకి. అందుకని దాసోహం దాసోహం అన్నాడు. రామా నేను నీకు దాసుణ్ణి దాసుణ్ణి అంటే కష్టమే తెలియలేదు. చూసారా, తర్వాత సోహం భావన వస్తుంది మనిషి, వినయం కావాలి మనిషికి. ఓకే, రాబోయే కష్టాలను ఓర్చుకునే శక్తి ఉన్నవాడే సామర్థ్యం కలవాడు, అతడే సాత్విక కర్త. రాజసిక కర్త ఏం చేస్తాడు, కర్మ ఫలప్రేప్సోహో వచ్చారు వరుణ భగవాను, రావణుడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ కామం క్రోధం, కామంతో క్రోధంతో చేసే కర్తలందరూ కూడా రాజసిక కర్తలు. దుర్యోధనుడికి తెలుసు నేను చేసే పని మంచిది కాదని, తెలిసి కూడా చేశాడు. జానామి ధర్మం నచమే ప్రవృత్తి, జానామి అధర్మం నచమే నివృత్తి, నాకు ఏది చెడో ఏది మంచో తెలుసు, కానీ నేను ఇట్లా నాన్న అనుకున్నట్లుగానే చేస్తాను అన్నాడు, చేశాడు. ఏమైంది చివరికి మనకు తెలుసు ఏమైందో. కనుక ఆ రాజసిక కర్త లుబ్ధ కర్మ ఫలప్రేప్సు హింసాత్మక అశుచి హర్ష శోకాన్విత. ఒక్కొక్క పాయింట్ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈజీగా. పరికీర్తహర్త అంటే చెప్పబడుతున్నాడు, పిలువబడుతున్నాడు రాజసిక కర్త. ఎవరెవరంటే ఈ లక్షణాలు, మనలో కూడా ఈ లక్షణాలుంటే మనం కూడా రాజసిక కర్తలు అవుతాం. చూసుకోండి ఒక్కొక్కటి. కర్మ ఫలప్రేప్సు అన్నారు, తను చేసిన కర్మలు దాని ఫలితాన్ని ఎప్పుడు చింతన చేస్తూ ఉండేవాడు రాజసిక కర్త. ఫలితాన్ని ఆలోచిస్తూ ఉంటాడు ఎప్పుడు ప్రతి క్షణం. కర్మఫల అర్థి అని అర్థం, కర్మఫలార్థి కర్మఫలప్రేప్సు. ఈప్స అంటే కోరిక, ఫల ఈప్స ఫలప్రేప్సు. లుబ్ధ అన్నారు, లుబ్ధ అంటే లోభం బుద్ధి కలిగిన వాడు అన్నారు. పరద్రవ్యేషు సంజాత తృష్ణ అన్నారు శంకరాచార్య వారు. చెప్తారు అవతలి వాళ్ళ ధనం మీద ఆశపడటమే లోభం, తమ్ముడి ఆస్తి మీద, అన్నయ్య ఆస్తి మీద, మరెవరో ఆస్తి మీద ఆశపడటమే లోభం అన్నారు. అందుకే ఎవరో చెప్పారు భగవంతుడు అందరికీ సరిపడా సృష్టించాడట, కానీ లోభులకు మాత్రం సృష్టించలేకపోయినట్టు ఆయన కూడా. దెర్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ఎవ్రీ వన్స్ నీడ్, బట్ దెర్ ఈజ్ నో సఫిషియంట్ థింగ్స్ ఫర్ గ్రీడ్ అన్నారు. మనిషి యొక్క లోభతనానికి భగవంతుడు కూడా సృష్టి చేయలేడు, ఎందుకంటే లోభం అనేటువంటిది అనంతం బ్రహ్మంలాగా, దానికి ఒక అంతం అనేది ఉండదు. లోభికి లోభ గుణం ఉండకూడదు. లోభి పిసినారి ముసలి ఒకడు కథ గుర్తుందా, ఆ పాఠాలు లేవు ఇప్పుడు, చిన్నప్పుడు మేము చదువుకునేవాళ్ళం. ఓకే, లుబ్ధ పరద్రవ్యేషు ఇచ్ఛా తృష్ణ. దెన్ హింసాత్మక, ఆ పరద్రవ్యాన్ని సాధించడం కోసం వాళ్ళని హింసిస్తాడు. హింసాత్మక పరపీడ స్వభావ, అవతల వాడిని పీడిస్తే కానీ వీడికి నిద్ర పట్టదు. దుర్యోధనుడు ఏం చేశాడు, పీడించాడు. పాండవుల్ని ఎంతవరకు పీడించాలో అంతవరకు పీడించాడు. ఇంకా వాళ్ళలో శక్తి సామర్థ్యాలు లేకుండా చెయ్యాలనేటువంటి పీడించాడు. కానీ అక్కడ వాళ్ళకి శక్తి సామర్థ్యాలు పెరుగుతూ ఉన్నాయి. చూసారా? అందుకని మనల్ని ఎవరైనా పీడిస్తున్నప్పుడు నిజంగా అయ్యో వాళ్ళు పీడిస్తున్నారే అనుకోకూడదు, బాధపడుతున్నారు అనుకోకూడదు, అయ్యో పాపం వాళ్ళకి మంచి మనస్సు భగవంతుడా అని చెప్పి ప్రార్థించాలి. ఎందుకంటే మనం పీడింపబడుతున్నాము అంటే మన పాపం తరిగిపోతున్నది అని అర్థం. వాడు పీడిస్తున్నాడంటే వాడికి పాపం పెరుగుతున్నది అని అర్థం. అవర్ పాప ఈజ్ ఎగ్జాస్టింగ్. భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. కృష్ణ పరమాత్ముడు పాండవులకు సహాయం చేశాడు. ఎంతమంది ఎవరు పీడించినా కూడా పాండవులు వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెరుగుతూ వచ్చినాయి. కనుక మనల్ని ఎవ్వరూ బాధ పెట్టలేరు. సంపదోనైవ సంపద విపదోనైవ విపద, సంపద సంస్మరణం విష్ణోహో విపద్ విస్మరణం హరేహే అన్నా. సంపద అంటే ఏమిటి? భగవంతుడిని స్మరించినంతసేపు నీకు సంపద ఉన్నట్టే. విపద అంటే ఏమిటి? ఆపత్తు అంటే భగవంతుడిని మర్చిపోవడమే ఆపద అన్నాడు. భగవంతుడిని స్మరించినంతసేపు కూడా నువ్వు రక్షించినటువంటిది కూడా సురక్షితం అన్నాడు, రక్షింపబడుతుంది. అందుకని భగవాన్ చింతనే ఉండాలి ఎప్పుడు. కానీ వీడికి హింసాత్మక అశుచిహి అన్నాడు. అంత అశుచి అంటే ఏమిటి? నిర్మలంగానే ఉండదు వాడు చేసే పని మనస్సు, కానీ అశుచి అన్నాడు, మురికిగా ఉంటుంది, అంత కల్మషం కలుషితం దోషభూయిష్టం అని అర్థం. వర్షం వస్తుంది కదా, ఇంటికి ఎట్లా వెళ్ళాలి, కాసేపు ఆగిపోతే బాగుండు అనుకోకూడదు. ఇంటికి వెళ్ళడానికి నాకు శక్తిని భగవంతుడా అని కోరుకోవాలి అంతే. ఆ టైంకి ఏదో ఆటో వస్తుంది, ఎవరో లిఫ్ట్ ఇస్తారు, ఏదో చేస్తాడు భగవంతుడు. అంతేగాని నేను కరెక్ట్గా ఇంటికి వెళ్ళే టైంకి ఆగిపోవాలంటే పాపం ఎంతమంది రైతులు అల్లాడిపోతున్నారు అని వర్షాలు లేక ఆనందపడాలి. అబ్బా వర్షం వస్తుంది పాపం, ఆ రైతులందరూ సంతోషంగా ఉండాలి. అదే కనుక లేకపోతే మన ఆకలి మంటలు పెరుగుతాయి. ఆ వర్షపు బొట్టే లేకపోతే ఆకలి మంటలు పెరుగుతాయి. ఆకలి ఉన్నవాడు ఏమీ సాధించలేడు ప్రపంచంలో. పొట్ట నిండినంతసేపే కబుర్లు చెప్తామండి, ఆయన కుర్చీలో కూర్చొని వింటారు, ఉపన్యాసం చెప్పగలం పొట్ట నిండినంతసేపు. అదే ఆకలితో కూర్చోండి, నేను ఆకలితో ఉంటే వినగలరా మీరు, మీరు మాట్లాడగలనా నేను? వర్షం పడాలి. అందుకని జరిగేదాన్ని అలాగే మనస్సును అంగీకరించడం. సాత్విక కర్త అయితే అట్లా చేస్తాడు. రాజసిక కర్త అయితే ఏం చేస్తాడు? చూసా మా ఇంట్లో ఫంక్షన్ పెట్టుకున్నాను, ఈవేళ ఏం నక్షత్రంలో పెట్టాను, ఏం ముహూర్తంలో పెట్టాను, వర్షం వచ్చిందంటాడు. ఎవరు? రాజసిక కర్త. ఓకే. ఈర్ష శోక అన్విత, ఈర్ష్యతో ఉంటాడు, జలసి. తనకున్నది అని సంతోషపడచ్చు కదా, వాడికున్నది అని చెప్పి అసూయపడతాడు. పక్కవాడు చెప్పాను కదా మన ఇంట్లో కరెంటు పోతే పక్క వాళ్ళ ఇంట్లో చూస్తాం, అయ్యో అక్కడ ఉందే కరెంటు, కొల్లే ఫర పక్క వాళ్ళ ఇంట్లోనన్నా ఉన్నది అనుకోవచ్చు కదా. అంతటా పోతే దొంగలు పడతారు లేకపోతే కదా, ఏదో ఉన్నది పాపం వాళ్ళకన్నా అనుకోవచ్చు. మనస్సు బలహీనం, మనకేంటి మాత్రమే పోయింది, వాళ్ళకి పోలేదే అంటాడు ఈర్ష. నైబర్స్ ఎన్వీ, ఓనర్స్ ప్రైడ్. అవతల వాళ్ళకి ఈర్ష్య కలిగేటట్టు ఉండాలి. నీ కారు, నీ టీవీ, నీ సోఫా సెట్ వాళ్ళకు వస్తే కన్ను కుట్టాలి అంటారు. చూసారా? కన్ను కుట్టేటట్టు ఉండాలిరా నీ సంపద, నీ యొక్క ఆస్తి అన్నాడు. అమ్మ కన్ను కుట్టేటట్టుగా ఉండకూడదు, కన్ను కుడితే దిష్టి తగులుతుంది, దిష్టి తగిలితే అన్నీ పోతాయి. కన్ను కుట్టేటట్టు ఎందుకు ఉండాలి? అవతల వాళ్ళకి కూడా ఇచ్చామనుకోండి, మన ఇంట్లో సర్వెంట్స్ వీళ్ళందరికీ కూడా ఇచ్చామనుకోండి, వాళ్ళు ఆనందంగా ఉంటారు, వాళ్ళు తృప్తిగా ఉంటారు. నీకు ఉన్నదంతా ఇవ్వవు కదా, ఏదో కొంచెం ఇస్తే వాళ్ళకి అదే సంతోషం. వీడు అట్లా కాదు, అవతల వాడు ఎంతన్నా కష్టపడను, వాళ్ళని అట్లా కష్టపడిని ఇస్తూనే ఉంటాడు, వీడే సుఖంగా ఉండాలని. అంతేకాదు అవతల వాడికి కొంచెం ఉన్నా కూడా ఈర్ష్యపడతాడు. దుర్యోధనుడు ఈర్ష్యతోనే పతనమైనాడు. దుర్యోధనుడు పతనం అంతా ఈర్ష్య వల్లనే, ఈర్ష్యతోనే మనిషి కుంగి కృశించిపోతాడు. అందుకని న్యాయమైన ఈర్ష్య లేదండి. న్యాయమైనటువంటి కోపం, న్యాయమైనటువంటి ఈర్ష్య ఇవన్నీ లేవు ఎక్కడ. ఈర్ష్య పరమశత్రువు మనిషికి అన్నారు. ప్రతి వాళ్ళతో పోల్చుకోవడమే ఈర్ష్య మనిషికి. శోకం దుఃఖం. ఎక్కడ ఇక్కడైతే ఈర్ష ఉంటుందో అక్కడ శోకం ఉంటుంది. ఈర్ష ఉన్నవాడు, శోకం ఉన్నవాడు, దుఃఖం ఉన్నవాడు ఎప్పుడు శాంతంగా ఉండలేడు. రాజసిక కర్తకి ఈర్ష ఉంటుంది, రాజసిక కర్తకి దుఃఖం ఉంటూనే ఉంటుంది. తామసకర్త వీడే ఇలా ఉంటే ఇంకా తామసకర్త చెప్పాలా?
అయుక్త ప్రాకృత స్తబ్ధ శఠో నైష్కృతి కోలస విషాదీ దీర్ఘసూత్రీ చ కర్త తామస ఉచ్యతే.
తామసకర్త అయుక్త తామసకర్త ఇది ఉచ్యతే, అంటే మనోనిగ్రహం లేనివాణ్ణి అటువంటి వ్యక్తి చేసేటటువంటి పనులు కర్మలు చేసేటప్పుడు అతను కర్త అవుతాడు కదా, ఆ కర్తని తామసకర్త అంటాం. మనోనిగ్రహం లేకుండా ఉండే వ్యక్తి ఎవరైతే ఏ ఏ పనులు చేస్తూ ఉంటాడో ఆ చేసే వ్యక్తిని తామసకర్త అంటాం. కర్త అంటే చేసేవాడు. మనోనిగ్రహం లేకుండా కర్మలు చేసే వ్యక్తి కర్త తామసకర్త అన్నారు. అంటే చపల చిత్తుడు అని అర్థం. కర్మ యోగంలో మనసు ఉండదు, కర్మి మాత్రమే ఇతను కర్మి అన్నారు. అయుక్త ప్రాకృత, ప్రాకృత అంటే సంస్కారం లేనివాడు అని అర్థం. సంస్కృతి లేని వ్యక్తి, సంస్కారం లేని వ్యక్తి ప్రాకృత. సంస్కృత వ్యక్తికి ఆపోజిట్ అనమాట ప్రాకృత. బాల సమహ అంటారు శంకరాచార్య వారు. పిల్లవాడితో సమానం. పిల్లవాడికి ఏం తెలుసు పాపం, సంస్కారం అన్నీ ఇంకా రావు కదా, కదా ఎదగలేదు కదా. వీడు పిల్లవాడితో సమానం అన్నాడు. పిల్లవాడితో సమానం అంటే పాపం అనకూడదు. ఏజ్ పెరిగే కొద్దీ మనస్సు కూడా ఎదగాలి కదా, ఎదగడల్లా ఏం చేస్తాం. ప్రాకృత స్తబ్ధ అంటే వినయం ఉండదు. తామసకర్మ చేసే వ్యక్తికి తామసకర్త అవుతాడు, వినయం ఉండదు, వినయం లేనివాడు. షటహ అన్నారు అంటే వంచకుడు, మాయావి, అవతలని వాడిని వంచిస్తూ చేసేవాడు షటహ. నయవంచకుడు అంటుంటారు చూసారా. నైష్కృతిక అంటే ఇతరుల పనులు చెడగొట్టేవాడు. నీ పని నువ్వు చూసుకోవచ్చు కాదు అన్నాడు. వాడి పని చెడగొట్టడంలో వీడికి ఆనందం. దుర్యోధనుడు ఏం చేశాడు, ఇదే చేశాడు. పాండవుల యొక్క పనులన్నీ చెడగొట్టడమే పని. తను ఎట్లా పైకి రావాలో చూసుకోవచ్చు కదా, రాజ్యం తీసుకున్నాడు కదా, ఆయన పరిపాలించుకోవచ్చు కదా. ఆహా, ఆ పాండవుల్ని మళ్ళీ ఇంకా తిరిగి రాకుండా వాళ్ళ నామరూపాలు లేకుండా చెయ్యాలి అని చెప్పి ఎన్ని ప్రయత్నాలు చేశాడు. దాంతోనే సరిపోయింది సమయం అంతా. కొంతమంది వాళ్ళు బాగుపడటమే కాదు, వాళ్ళు బాగుపడకపోగా అవతల వాళ్ళని పడగొట్టడమే వాళ్ళకి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఇదే పని. ఏం చేస్తుంటావరా అంటారు, మాఫియా గ్యాంగ్ అంటారు చూసారా, మాఫియా గ్యాంగ్. అవతల వాళ్ళని పతనం చేయడమే విడ పని. బిజినెస్లో కానీ ఎనీ ప్రొఫెషన్లో అన్ని వృత్తుల్లో కూడా వాడిని అవతల వాడిని పడగొట్టడం అనేటువంటి మహాప్రమాదకారి. అలసహ అంటే ఒక పనిలో చెయ్యాలి అనేటువంటి ఉత్సాహం ఉండదు తను చెయ్యాలి అంటే. అలసహ అంటే లేజీ అనమాట, సోమరతనం. అలసహ విషాది ఎప్పుడు దిగులుతోనే ఉంటాడు, ఎప్పుడు దిగులు ముఖం. ఓకే, దీర్ఘసూత్రి అంటారు. ఒక గంటలో చేసే పని 3 గంటలు తీసుకుంటాడు టైం. ఎందుకురా కొంచెం పనే కదా అంటే నీకేం తెలుసు అందులో ఎంత కష్టం ఉందో అంటాడు. స్వల్పకాలంలో చేసే పనిని అతి దీర్ఘకాలం తీసుకుంటాడు. దీర్ఘసూత్రి అన్నారు. కొంతమంది అదే చేసి వంటింట్లోనే ఉంటారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. ఏం చేసామంటే ఏం లేదు, ఒక కూర వండి రసం పెట్టడానికి అంతసేపు అన్నారు. ఇక్కడ నుంచి అక్కడ పెట్టేటప్పటికి ఇంకా పనులన్నీ అయిపోతాయి. అంత ఆలస్యంగా చేస్తూ ఉంటారు. అలసహ దీర్ఘసూత్రి విషాది ఎప్పుడు నిరుత్సాహంగా ఉంటారు. వీళ్ళు తామసకర్తలు అని అంటాం. కాబట్టి ఇప్పుడు మనం ఏం కావాలి, ఈ లక్షణాలు ఏమైనా ఉంటే బయటపడాలి తొందరగా, రాజసిక కర్తగా ఉండకూడదు, సాత్విక కర్తగా ఉంటేనే ఆత్మజ్ఞానం వస్తుంది. తర్వాత చూస్తాం.
పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.